ఓం నమః శివాయ. హాయ్ పిల్లలు, లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా, శ్రీరాముడు అవతార పరిసమాప్తి చేయడానికి నిర్ణయించుకొని దానికి తగిన అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం అవన్నీ చూసాం. సో శత్రుఘ్నుడు కూడా అయోధ్య నగరానికి చేరుకున్నాడు. చేరుకున్న వెంటనే అన్నకి పాదాభివందనం చేశాడు. చేసి, అన్న నేను నా కొడుకులిద్దరినీ కూడా అక్కడ పట్టాభిషిక్తులను చేశాను, అన్నీ అరేంజ్ చేసి వచ్చేసాను, నేను నీ వెనక వచ్చేయడానికి డిసైడ్ అయిపోయాను, నువ్వు ఇంకేం మాట్లాడకు అని చెప్పాడు. చెప్తే రాముడు సరే ఓకే అని అన్నాడు. ఎందుకంటే అంత దృఢ నిశ్చయంతో ఉన్నాడు. అన్నయ్య వెళ్ళిపోతే ఇప్పుడు పౌరులే రాముడు వెనక వెళ్ళిపోవాలనుకుంటే సొంత అన్నదమ్ముడు వెళ్ళడా? సో ఇలా జరుగుతూ ఉండగా ఈలోగా వానరులు, భల్లూకాలు, రాక్షసులు గుంపులు గుంపులుగా వచ్చి చేరిపోయారన్నమాట వాళ్ళందరూ. ఎందుకంటే ఇప్పుడు మనకి దేవుడు మహావిష్ణువును మనం చూడాలంటే ఎన్ని కోట్ల జన్మలు ఎత్తితే మనం చూడగలుగుతాం, అలాంటిది వాళ్ళు భూమి మీద లైవ్లో చూడగలుగుతున్నారు. అలాంటి ఆయన అవతారం పరిసమాప్తి చేస్తే మళ్ళీ ఎప్పుడు అవకాశం దొరుకుతుంది చూడడానికి? అందుకని వాళ్ళందరూ రాముణ్ణి దర్శించడం కోసం ఎంతో కుతూహలంతో ఉన్నారు. సుగ్రీవుడు వెనక వానరులు, విభీషణుడు వెనక రాక్షసులు, ఇలా అందరూ వచ్చారు. వాళ్ళే కాదు, దేవతల పిల్లలు, మునుల పిల్లలు, గంధర్వుల పిల్లలు కూడా వచ్చారంట. ప్లస్ ఈ రాక్షసులు, వానరులు వీళ్ళందరూ శ్రీరామచంద్ర ప్రభువుకి నమస్కరించి, మహారాజా నీ వెనకే ఫాలో అవ్వాలని మేము డిసైడ్ చేసుకొని మేము ఇక్కడికి వచ్చాము, కాబట్టి మీరు మమ్మల్ని విడిచి వెళ్తే మేము ఆ బాధను తట్టుకోలేక నీ సమక్షంలోనే మేము చచ్చిపోతాం ఇక్కడే అని చెప్పి, కాబట్టి మమ్మల్ని నీతో తీసుకెళ్లాల్సిందే అంటే రాముడు చిరునవ్వు నవ్వి సరే అన్నాడు. ఈలోగా సుగ్రీవుడు వచ్చి నమస్కరించి, మహాప్రభు, కిష్కింద నగరానికి అంగదుడిని పట్టాభిషిక్తుడిని చేశాను, చేశాకే నేను ఇక్కడికి వచ్చాను, కాబట్టి మీరు చూడండి వీళ్ళందరూ కూడా ఏదో టక్మన్ అలా వచ్చేయడం కాదు, ఇక్కడ భూమి మీద వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ ముందు ప్రయారిటీ ఇచ్చారు, వాటిని నెరవేర్చాకే ఇక్కడికి వచ్చారు వాళ్ళందరూ. శత్రుఘ్నుడు అలాగే వచ్చాడు, ఇప్పుడు సుగ్రీవుడు అలాగే వచ్చాడు చూడండి. కాబట్టి నేను అతనికి పట్టాభిషేకం చేసి నీ దగ్గరికి వచ్చాను, కాబట్టి నీ వెనకే నేను వస్తాను అన్న వెంటనే అప్పుడు రాముడు అన్నాడు, ఓ మై ఫ్రెండ్ సుగ్రీవ, నువ్వు లేకుండా నేను దేవలోకానికి కాదు కదా ఎక్కడికి వెళ్ళను, సో నువ్వు నాతోనే అన్నాడు. ఈలోగా విభీషణుడు వచ్చాడు. విభీషణుడు దగ్గరికి వచ్చేసరికి ముందు ఈయనే చెప్పేశాడు అనమాట, ఆయన అడగక ముందే, విభీషణ మహారాజా, మరి మహారాజు కదా విభీషణుడు కాబట్టి, మహారాజా ప్రజలందరూ క్షేమంగా జీవించున్నంత వరకు నువ్వు లంకలోనే ఉండి వారిని ఎంతో ప్రేమగా పరిపాలించు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు, భూమి భద్రంగా ఉన్నంత వరకు, రామాయణ కథ లోకంలో ఉన్నంత వరకు నీ రాజ్యం ఇక్కడ సేఫ్గా ఉంటుంది, నేను నీ పట్ల ఎంతో ఫ్రెండ్షిప్ ఉన్నవాడినే, కానీ నువ్వు చేయాల్సిన కర్తవ్యం ఇది, కాబట్టి నేను నీకు ఇలా చెప్తున్నాను, ఎంతో ధర్మబద్ధంగా చక్కగా ప్రజాపాలన చేయి, ఇది నేను నీకు ఇస్తున్న ఆర్డర్, సో నువ్వు ఇంకో మారు మాట్లాడడానికి లేదు అని చెప్పాడనమాట. సో విభీషణుడు ఇంకో మాట మాట్లాడకుండా తలదించుకొని సరే అని అన్నాడు. అందుకే ఇప్పటికీ విభీషణుడి రాజ్యం ఉంది అంటారు, ఎందుకంటే అతను చిరంజీవత్వాన్ని పొందాడు మీకు తెలుసు కదా. పైగా రాముడేమన్నాడు, రామాయణం భూమి మీద ఉన్నంత వరకు నువ్వు ఇక్కడే ఉండను, అది ఎప్పుడు జరిగింది రామాయణం? ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం కదా, ఇలాగ ఇంకెన్నో తరాల పాటు చెప్పుకుంటాం కదా, కాబట్టి ఇంకా విభీషణుడి రాజ్యం ఇక్కడే ఉంది. దాని తర్వాత హనుమంతుడితో మాట్లాడుతున్నాడు. హనుమా, నా కథలు ఈ లోకంలో కీర్తింపబడుతున్నంత వరకు నువ్వు నా ఆజ్ఞను అనుసరించి నా పేరును అలాగ గానం చేసుకుంటూ హ్యాపీగా సంతోషంగా ఇక్కడే ఉండు అని చెప్పాడనమాట. దానికి హనుమంతుడు ఎంతో సంతోషించాడు. సంతోషించి, స్వామి, నీ వృత్తాంతం గురించి మాట్లాడడం కన్నా, నీ పేరు పలకడం కన్నా నాకు అంతకన్నా సంతోషమైన విషయాలు ఏవీ లేవు, కాబట్టి నీ వృత్తాంతం అంతా, నీ కథలన్నీ ఈ లోకంలో వినిపించినంత వరకు నీ ఆజ్ఞను పాలిస్తూ నేను ఈ భూమండలం మీదే ఉంటాను అని చెప్పారు. అందుకే చెప్తారు రామాయణ కథ ఎక్కడైనా గుళ్ళలో కానీ ప్రవచన రూపంలో కానీ ఎక్కడైనా చెప్తూ ఉంటే అక్కడ ఖచ్చితంగా హనుమంతులు వారు వచ్చి ఆ కథని వింటారు అని అంటారు. అందుకే హనుమంతుడి కోసం ఒక వేరేగా చైర్ కూడా, ఆసనం కూడా వేస్తారనమాట. ఎందుకంటే ఎక్కడెక్కడ రామాయణం జరిగితే అక్కడికి కంపల్సరీగా హనుమంతుల వారు వస్తారు అని. తరువాత జాంబవంతుడు, మైందుడు, ద్వివిధుడు వీళ్ళ ముగ్గురితో మాట్లాడుతున్నాడు. మీరు ఐదుగురు అంటే వీళ్ళు ముగ్గురు కాక విభీషణుడు, హనుమంతుడు, మొత్తం వీళ్ళందరినీ కదా ఉండిపోమని చెప్పాడు. మీ ఐదుగురు కూడా కలిపురుషుడు ఈ భూమండలం మీద అడుగుపెట్టే వరకు జీవిస్తారు. ఓకే, కలిపురుషుడు ఎప్పుడు వస్తాడు? ద్వాపర యుగం అయిపోయి కలియుగం ప్రారంభంలో అప్పుడు కలిపురుషుడు వస్తాడంటే కృష్ణావతారం జరుగుతుంది ద్వాపర యుగంలో. కృష్ణావతారం అయిపోయిన తరువాత కలిపురుషుడు ప్రవేశిస్తాడు, అప్పుడు కలియుగం స్టార్ట్ అవుతుందన్నమాట. అప్పుడు వరకు మీ ఐదుగురు ఈ భూమి మీద ఉంటారు. తరువాత కూడా ఉండేది ఓన్లీ హనుమంతుడు అండ్ విభీషణుడు అన్నమాట. మిగిలిన వాళ్ళంటే జాంబవంతుడు, మైందుడు, ద్వివిధుడు మాత్రం కృష్ణావతారం అవతార పరిసమాప్త అయిపోయే వరకు మాత్రమే వాళ్ళు ఉంటారు, అంటే ద్వాపర యుగం ఎండింగ్ వరకు వాళ్ళు ఉంటారు అని వాళ్ళతో చెప్పాడు. మిగతా వానరులు, భల్లూక వీరులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళతో చెప్పాడు అనమాట, మీరందరూ నాతో పాటు పరమపదాన్ని చేరుకుందురుగాక. సో ఇవన్నీ జరిగిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే వశిష్ఠ మహర్షితో చెప్పారనమాట మహర్షి, బ్రాహ్మణులతో కూడా అగ్నిహోత్రాన్ని తీసుకొని ముందు భాగంలో వెళ్ళండి అని. సో అక్కడ చేయాల్సిన పనులన్నీ, మహాప్రస్థానానికి కావలసిన అన్ని పనుల్ని ఆయన చేశారు. తర్వాత రాముడు వెనక వైపున వెళ్ళడం మొదలుపెట్టాడు. దివ్య మంత్రాన్ని ఏదో పఠించుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. అసలు ఒక సూర్యుడిలాగా వెలిగిపోతున్నాడు ఆయన. కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోలేదు, తన భవనం నుంచి కాలినడకతోనే బయలుదేరాడు. అంతేగాని రాజును కదా అని రథం ఎక్కేలేదు, కాలినడకతో బయలుదేరాడు. వేద మంత్రాలని పఠించడం తప్ప ఇంకొక మాట ఆయన మాట్లాడలేదు. అటూ ఇటూ దృష్టి మరల్చకుండా, ఇంకేదైనా ఆలోచించడం కానీ, ఇంక దేన్నైనా చూడడం కానీ, ముట్టుకోవడం కానీ ఏమీ చేయకుండా అలా సైలెంట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రాముడికి కుడి భాగంలో లక్ష్మీదేవి నడుస్తుందంట, ఎడమవైపు భూదేవి నడుస్తుంది. తర్వాత ఎన్నో రకాల బాణాలు, ధనస్సులు ఇవన్నీ మనుష్య రూపం ధరించి ఆ స్వామి వెనకాతలే వెళ్తున్నాయి. అలాగే వేదాలు, గాయత్రీమాత, ఓంకారం ఇవన్నీ కూడా బ్రాహ్మణుల రూపం ధరించి రాముడు వెంటనే వెళ్తున్నాయి. ఇది కాక వీళ్ళ పౌరులు ఉన్నారు కదా, ఎంతోమంది వృద్ధులు ఉన్నారు, బాలురు, అలాగే దాసదాసి జనాలు, ఇతర పరిచారకులు, అంతఃపుర స్త్రీలు, వీళ్ళంతా స్వామి వెనకాతలు వెళ్ళిపోతున్నారు. సో ఆ ఊరిలో ఉన్న వాళ్ళంతా, వాళ్ళు, వాళ్ళ వెనక వాళ్ళ భార్యలు, పిల్లలు అందరూ వెళ్తున్నారు. అలాగే భరతుడు, శత్రుఘ్నుడు వెళ్తున్నారు. ఊర్లో ఉన్న పశువులు అవి కూడా, అలాగే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు బంధువులు అందరూ కూడా అక్కడికి వచ్చారంట. వాళ్ళందరూ కూడా రాముడు వెనకాతలో సంతోషంగా వెళ్ళిపోతున్నారు. పరంధామాన్ని చేరిపోతున్నాం మేము, శ్రీరాముడు వెనక వెళ్తున్నాం అన్న ఆనందంతో ఎవ్వరిలోని ఎలాంటి బాధ లేదు, చావణ్ణి చావు వచ్చేస్తుంది అన్న భయం లేదు, ఏమీ లేకుండా అందరూ వెళ్తున్నారన్నమాట. పశువులు, పక్షులు అందరూ, ఇంక వీళ్ళు వాళ్ళు అని లేదు. అయోధ్య మొత్తం ఖాళీ అయిపోయిందన్నమాట. ఊర్లో వాళ్ళు, ఆఖరికి పశువులు పక్షులే కాకుండా సూక్ష్మ ప్రాణులు కూడా వెళ్ళిపోయాయంట. ప్రతి ప్రాణి రాముడు వెనక నడిచి వెళ్ళిపోయింది. అదే పరమాత్మ అంటే, ఎందుకంటే ప్రతి ప్రాణి కూడా దేవుడి పట్ల అట్రాక్ట్ అవుతుంది. దేవుడు వెళ్ళిపోతుంటే దేవుడు వెనక అలా వెళ్ళిపోతుంది అన్నమాట. అంతే, అలా 1.5 యోజనాలు ప్రయాణం చేసిన తర్వాత సరయూ నదిని చూశాడు. అక్కడ అక్కడ ఆల్రెడీ బ్రహ్మదేవుడు మిగిలిన ఋషుల్ని, సమస్త దేవతల్ని తీసుకొని రెడీగా వచ్చి వెయిట్ చేస్తున్నాడు అక్కడికి వచ్చి ఇన్ని తీసుకెళ్ళడానికి. కొన్ని కోట్ల కొలది విమానాలు ఆయన వెనక ఉన్నాయంట. అంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళడానికి కావలసిన జర్నీ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని వచ్చాడు బ్రహ్మదేవుడు. గంధర్వులు, అప్సరసులు కొన్ని 100ల మంది చేరారన్నమాట అక్కడికి. గుంపులు గుంపులుగా చేరారు. వాళ్ళందరూ సరయూ నదీ తీరంలో ఉన్నారు. అలా రాముడు క్రమంగా ఆ నది వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. బ్రహ్మదేవుడు ఆకాశం నుంచే చెప్తున్నాడనమాట, మహానుభావ, పరంధామానికి విచ్చేయు, నీకు మళ్ళీ ఎలాంటి రూపం కావాలంటే అలాంటి రూపాన్ని పొందు, నీ ఇష్టమే. విరాట్ పురుషుడుగా ఉంటావో, ఇంకేదైనా కొత్త రూపు దాల్చుతావో, నీ ఇష్టమే అని చెప్పాడు. చెప్తే అప్పుడు విష్ణుమూర్తి రూపాన్ని పొందాడు రాముడు. వెంటనే అక్కడున్న ఇంద్రుడు, మిగతా దేవతలు, ఎంతోమంది మరుద్గణాలు, సాధువులు, మహర్షులు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ మహావిష్ణువుని చూసి ఎంతగానో స్తుతించారన్నమాట. ఇంకా గంధర్వులు, అప్సరసలు, గరుడు జాతి వారు, నాగులు, యక్షులు, దైత్యులు, దానవులు, రాక్షసులు, వీళ్ళు వాళ్ళని లేదు, ప్రతి ఒక్కరు సాక్షాత్గా మహావిష్ణువు అక్కడ కనిపించేసరికి చక్కగా ఎంతో స్తుతించారు. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడితో చెప్తున్నారు, ఇదిగో ఇక్కడ ఈ జనమందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ బ్రహ్మలోకంలో ప్రవేశించే అర్హతని కలిగించు, ఎందుకంటే వీళ్ళందరూ మంచి మనుషులు, నా మీద ఎంతో భక్తి వల్ల నన్ను ఫాలో అయ్యి ఇక్కడికి వచ్చారు, నా కోసమే వచ్చారు. అంటే వాళ్ళకి ఈ శరీరం నాదే అన్న స్పృహ వాళ్ళు వదిలేశారు. అంటే శరీరం మీద మమకారాన్ని వదులుకున్నారు. ఈ లోకల్గా మనకు ఉండే సుఖాలు, ఈ లగ్జరీస్, ఇవన్నిటిని విడిచిపెట్టేశారు. వీళ్ళందరూ నా భక్తులు, వీళ్ళందరూ అలాంటి బ్రహ్మలోకానికి అర్హత కలిగిన వాళ్ళు అని చెప్పాడు. చెప్పిన వెంటనే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడనమాట, విష్ణుదేవా, నిన్ను అనుసరించి వచ్చిన వీళ్ళందరూ నీకు సంబంధించిన సాంతానికములు అని ఒక లోకం ఉంది కదా, ఆ లోకానికి వీళ్ళు చేరుకుంటారు. వీళ్ళే కాదు, ఇదిగో ఇక్కడ వచ్చే మిగిలిన పశువులు పక్షులు ఇవన్నీ కూడా చక్కగా పరంధామానికి చేరుకుంటారన్నమాట వీళ్ళందరూ కూడా. అలాగే దేవతల అంశాలతో పుట్టారు కదా ఈ వానరులు భల్లూకాలు, వీళ్ళందరూ మళ్ళీ ఆయా దేవతల్లో లీనమైపోతారు. అలాగే సుగ్రీవుడు సూర్యమండలానికి వెళ్ళాడు, మిగతా వానరులందరూ వాళ్ళ వాళ్ళ పితృదేవతలు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతో సంతోషంతో కళ్ళ వెంట నీరు కారుతుంటే అలా సరయూ నదిలోకి ప్రవేశించేశారు వాళ్ళందరూ. నదిలో ఇలా మునిగిపోయిన ప్రతి ప్రాణి కూడా వాళ్ళ దేహాన్ని విడిచిపెట్టి అలా దివ్య విమానాన్ని ఎక్కేస్తున్నారు. కొన్ని వందల కొలది పశువులు పక్షులు ఇవి కూడా అలాగా సరయూ నది జలాల్లో మునిగిపోయారు. చక్కగా స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. ఇలా అందరినీ ఎక్కడ వాళ్ళని అక్కడికి పంపించేసిన తర్వాత బ్రహ్మదేవుడు ఎంతో సంతోషంగా తన ప్లేస్కి మళ్ళీ తను వెళ్ళిపోయాడు. అది అన్నమాట కథ. సో ఈ కథ అంతా మీరు మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళండి. ఇదంతా లవకుశలు గానం చేస్తున్నారు. మీకు గుర్తుందా, శ్రీరాముడు అడిగాడు మిగతా సర్గలు కూడా నాకు వినిపించండి, ఫ్యూచర్ గురించి తెలుసుకుంటాను అని. అంటే లవకుశలు ఇదంతా గానం చేసి రాముడికి చెప్పారన్నమాట. ఓకే, దాని తర్వాత ఏదైతే రాముడు విన్నాడో ఆ కథే తర్వాత అంతా జరిగింది. అది విషయం. సో ఇంత గొప్ప రామాయణాన్ని స్వర్గలోకంలో కూడా దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు వీళ్ళందరూ కూడా ఈ రామాయణాన్ని ఎప్పుడూ డైలీ వింటూ ఉంటారంట. ఎందుకంటే రామాయణం అనేది వేదాలతో సమానమైనది. వేదాల్లో చెప్పిన విషయాలే మనలాంటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా రామాయణంలో పెట్టారు. సో మనం దాన్ని చక్కగా వింటే, వేదాలు తెలుసుకుంటే ఏమి నాలెడ్జ్ వస్తుందో అంత నాలెడ్జ్ కూడా మనం ఇందులో పొందొచ్చు అన్నమాట. సో ఇందులో ఉన్న శ్లోకాలను పఠించిన వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు, డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు వస్తాయి, అలాగే ఎన్నో రకాల పాపాలు చేస్తే వాటి నుంచి విముక్తి లభిస్తుంది. అలాగని ఒకటి నెల్లి పొడి చేసి వచ్చి ఇప్పుడు రామాయణం వినేస్తే అయిపోద్దని కాదు, తెలియక ఎప్పుడైనా పాపాలు చేస్తే ఇది చదివిన తర్వాత మనం ఇలా ఉండకూడదు, రాముడు ఎలా బిహేవ్ చేశాడని తెలుసుకొని దానికి తగినట్టుగా బిహేవ్ చేస్తే పాపం నుంచి విముక్తి పొందుతారన్నమాట. సో ప్రతిరోజు కూడా కనీసం ఒక్క శ్లోకమైనా ఇందులోంచి చదువుకోవాలి అని చెప్తారు. పోనీ శ్లోకాలు చదవడం రాకపోతే ఒక 10 లైన్లైనా ఇందులోంచి రోజు చదువుకోవాలి. సో రోజు రామాయణం చదువుకునేవాడికి ఇక్కడ భూమి మీద చక్కగా మంచి పిల్లా పాపలతో సంతోషంగా ఉండడమే కాకుండా చనిపోయిన తర్వాత పరలోకంలో కూడా మంచి లోకాలకు చేరుతాడనమాట ఆయన. సో ఇదంతా కుశలవులు చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు రాముడితో పాటుగా మొత్తం ఊరు ఊరంతా కదిలి వెళ్ళిపోయిందని మనం అనుకున్నాం కదా. అలా వెళ్ళిపోయిన తర్వాత అయోధ్య నగరం కొన్ని సంవత్సరాల వరకు శూన్యంగా అయిపోయింది. సో ఒక్క మనిషి కూడా లేడు, మనిషి కాదు, పక్షి కాదు, ఎవరూ లేరు. అంటే ఇందులో రెండు రకాలు ఉన్నాయి చూడండి. మనం దండకారణ్యం గురించి చదువుకున్నాం, అక్కడ వాళ్ళ గురువుగారు శపిస్తే ఏమైంది, మొత్తం అంతా నాశనం అయిపోయి అక్కడ ఒక పక్షి కానీ, ఒక పురుగు కానీ, ఒక మనిషి కానీ ఎవరూ లేని నిర్జీవమైన ప్లేస్గా అయిపోయింది. కానీ ఇక్కడ కూడా నిర్జీవమైన ప్లేస్ అయింది, కానీ ఎందుకు ఊరు ఊరంతా ఒకేసారి మోక్షాన్ని పొందింది. అది గొప్పతనం అన్నమాట. ఊరు ఊరంతా దివ్యలోకాలకి వెళ్ళిపోయారు. అది అయోధ్య నగరానికిను దండకారణ్యానికి ఉన్న తేడా. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి డౌట్లు అడుగుతారని ముందే చెప్తున్నాను. అయితే కొన్ని సంవత్సరాలు ఇలా ఖాళీగా ఉన్నాక ఫ్యూచర్లో ఋషభుడు అని ఒక రాజు ఉంటే ఆయన దీన్ని మళ్ళీ పరిపాలన చేపట్టి మళ్ళీ జనాలతో కలకల్లాడిందనమాట అయోధ్య నగరం. కాబట్టి వాల్మీకి మహర్షి ఈ ఉత్తరకాండలో చక్కగా ఫలశ్రుతిని ఇంత బాగా చెప్పారు. రామాయణాన్ని ప్రతిరోజు చదవమని 1 to 10 సార్లు చెప్పారు ఆయన. ఎందుకు ప్రతిరోజు చదవాలి, ఎందుకు అంటే మనం రొటీన్ లైఫ్లో అంతా నెగిటివిటీయే చూస్తూ ఉంటాం. పర్టికులర్గా ఈ కాలంలో మన కలియుగంలో చూసుకోండి, ఎక్కడ పాజిటివ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతా నెగిటివ్ టాక్, నెగిటివ్ థాట్స్ ఇవే ఎక్కువగా ఉంటాయి. సో మనం తప్పు మార్గంలో వెళ్ళిపోవడానికి అవకాశాలు ఎక్కువ. రోజు ఇది కాసేపు, అంటే ఈరోజు ఏదో నేను 10 గంటలు చదివేశాను ఇంకో 6 నెలల వరకు చదవక్కర్లేదు అంటే అది మన మైండ్లో ఉండదు. ప్రతిరోజు కొంచెమైనా సరే అది కథ రూపంలో వినటం కానీ ఏదైనా బుక్లో చదవటం కానీ ప్రతిరోజు చేస్తూ ఉండటం వల్ల ఏంటంటే అదొక సత్సంగం లాంటిది. సత్సంగం అంటే టు బీ విత్ గుడ్ పీపుల్ అండ్ గుడ్ పీపుల్స్ కంపెనీ. అది మనకి ఎప్పుడు బయట దొరకడం అనేది కష్టం కాబట్టి ఒక మంచి బుక్ చదివినా కూడా సత్సంగం చేసినట్టే. కాబట్టి అలా రోజు చదువుతూ ఉంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, మనం ట్రాక్ తప్పుతున్నాం అనుకున్నప్పుడు ఆ రోజు మనం చదివింది మనకు గుర్తొస్తుంది. ఎప్పుడో 10 రోజుల క్రితం చదివింది గుర్తురాదు. ప్రతిరోజు చదువుతూ ఉంటే మనం అదే ట్రాక్లో వెళ్ళడానికి అది మనకి గైడ్ చేస్తూ ఉంటుంది. అందువల్ల ఈయన పదే పదే చెప్పారు వాల్మీకి మహర్షి. సో ఇంత గొప్ప రామాయణాన్ని మనం మొదలుపెట్టుకొని ఇంచుమించుగా 1.5 సంవత్సరం కాలం అయ్యింది. ఇంత లేట్ చేసినందుకు మీ అందరికీ సారీ చెప్తున్నాను. యాక్చువల్గా నేను ఇంతకన్నా కనీసం ఇంకో 6 మంత్స్ ముందు అట్లీస్ట్ మొత్తంగా కలిపి ఒక 1 ఇయర్లో ఫినిష్ చేద్దాం అనుకున్నాను, కానీ బికాస్ ఆఫ్ మై పర్సనల్ కమిట్మెంట్స్ అండ్ కొంతవరకు నా లేజీనెస్ అనుకోండి, డిఫరెంట్ ప్రయారిటీస్ వల్ల అవ్వచ్చు, మొత్తానికి ఇది కొంచెం డిలే అయ్యింది. కాబట్టి దానికి సారీ. కానీ ఇంత పేషెంట్గా అందరూ విన్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదేదో కంఠస్థ పెట్టేయాలని అనుకోకండి, ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పిన కథ అంతా నాకు కూడా కంఠస్థగా రాదు. ఇప్పుడు నేను కూడా బుక్ చూసి చదివి మీకు చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి పేరు ప్రతి విషయం గుర్తుండదు. కానీ ప్రతిరోజు దాన్ని చదువుకుంటూ ఉండడం వల్ల ఈ 1.5 ఇయర్లో నేను పొందిన ప్రయోజనం చెప్పనా మీకు, ఏదో అసలు రాముడు మనతోనే ఉన్నట్టు కాదు, మనమే రాముడి కాలంలో ఉన్నట్టు, అక్కడ చుట్టూ మనం అవన్నీ చూస్తున్నట్టు, మన కళ్ళ ముందే అవి జరుగుతున్నట్టు, ఎక్కడైనా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే వెంటనే ఈ రామాయణంతో దాన్ని రిలేట్ చేసుకోవడం, ఇవన్నీ తెలియకుండానే నాకు జరిగాయి. సో మీరు కూడా ఇలాగే ఎక్స్పీరియన్స్ చేశారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్టోరీ అయిపోయింది, అయిపోయాకైనా మీరు కావాలనుకుంటే మళ్ళీ ఎప్పుడైనా బాలకాండం నుంచి స్టార్ట్ చేసుకోండి. అలా రోజు కొంచెం కొంచెం వినండి, నష్టమేమి లేదు. ఎన్నిసార్లు విన్నా దీనికి మీకేం ఖర్చేమీ లేదు కదా. ఏదైనా పని చేసుకుంటూ వినండి, స్నానం చేస్తూ వినండి, బయట వాకింగ్కి వెళ్తూ వినండి, సరదాగా ఆడుకుంటూ వినండి, ఎలా అయినా కొంచెం కొంచెంగా ప్రతిరోజు మాత్రం వినండి. ఎందుకంటే అది తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్లో అలా ఇంబైబ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఎంతోమంది రైటర్స్ని చూస్తారు, వాళ్ళందరికీ రాయల్టీ వస్తుంది మీకు తెలుసు కదా. అంటే ఒక పుస్తకం మనం ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం పబ్లిష్ అయిన బుక్ ఇప్పుడు కొన్నా కూడా ఒక 50 రూపాయలు పెట్టి ఆ పుస్తకం కొంటే దానిలో ఒక 5 రూపీసో 10 రూపీసో మళ్ళీ ఆ బుక్ రాసిన ఆథర్కి వెళ్తుంది, మిగిలిన డబ్బులు మిగతా కాస్ట్కి వాటికి పోయినా. ఇలా ఆ బుక్ ఎన్నిసార్లు ఎంతమంది కొంటే ఆ ఆథరు అంత రిచ్ అవుతారు. ఈ లెక్కను మీరు ఆలోచించండి. రామాయణం అనేది ఇన్ని 100,000 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు ఎంతమంది చెప్పుకున్నారు, ఎన్నిసార్లు ప్రింట్ అయింది, ఎన్ని భాషల్లోకి అనువదించబడింది, అవన్నీ ఎన్నిసార్లు ప్రింట్ అయ్యి ఈ లెక్కన వాల్మీకి మహర్షికి ఎంత రాయల్టీ రావాలి. కానీ మహర్షుల గొప్పతనం అదే. అందుకే అంటారు ఋషి రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేము. ఎందుకంటే వాళ్ళంతా సెల్ఫ్లెస్ పీపుల్. మనం ఇప్పుడు ఎవరెవరో మనకి రకరకాల హిందూయిజం గురించి కమెంట్ చేస్తారే, మన ఋషులు చాలా నాలెడ్జబుల్. వాళ్ళ నాలెడ్జ్ అర్థం కావాలంటే ఇప్పుడున్న సైంటిస్టులు కొన్ని కనీసం ఒక లక్ష రెట్లు ఇంటెలిజెన్స్ పెరగాలి వాళ్ళకి, మన వాల్మీకి మహర్షి లాంటి వాళ్ళనో వేదవ్యాసుడు లాంటి వాళ్ళనో అర్థం చేసుకోవాలంటే. కాబట్టి అంత గొప్ప రామాయణం, ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో, ఇంత నాలెడ్జ్ మనకి ఫ్రీగా షేర్ చేశారు. ఎందుకోసం ఇంత శ్రమ తీసుకొని ఎందుకు రాశారు? మనం మన లైఫ్లో అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకొని మన లైఫ్ని మనం బాగు చేసుకోవడం దానికోసం చేశారు. దీనివల్ల వాల్మీకి మహర్షికి ఏమైనా వస్తుందా? ఏమీ రాదు, అబ్సల్యూట్లీ 0. కాబట్టి వాళ్ళు ఎంత సెల్ఫ్లెస్గా చేశారో ఆలోచించండి. మరి మనం తిరిగి వాళ్ళకి చేయగలిగేది ఏముంది? దాన్ని రోజు చదవడం, దాన్ని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం, ఇవి మాత్రమే మనం చేయగలిగేది. అది కూడా మనం చెయ్యకపోతే మనంత ఏమంటారు దాన్ని, కృతజ్ఞులు అంటారు. అంటే చేసిన సాయాన్ని మర్చిపోవడం, అలా తయారైన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ తప్పు మీరు ఎప్పుడూ చేయకండి, చక్కగా నేర్చుకోండి, అన్ని మంచి మంచి విషయాలు తెలుసుకోండి. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ మై డియర్ చిల్డ్రన్. నేను దీని తర్వాత భాగవతం పాడ్కాస్ట్ ఈ మధ్య స్టార్ట్ చేశాను, నేను మీకు ఇదే పాడ్కాస్ట్లో ఆ లింక్స్ కూడా షేర్ చేస్తున్నాను. కాబట్టి మీరు కొంచెం అవి చూసుకొని కుదిరినప్పుడు భాగవతాన్ని కూడా వినండి. అలాగే నా మెయిల్ ఐడి కూడా ఇందులో ఉంది. ఎవరికైనా ఎప్పుడైనా ఏ రకమైన డౌట్ వచ్చినా నేనేదో పెద్ద ఇంటెలిజెంట్ అని నేను అనట్లేదు, కానీ మీకన్నా కొంచెం పెద్దదాన్ని కదా, కాబట్టి మీకన్నా కొంచెం ఎక్కువ లైఫ్ చూసుంటా కాబట్టి మీకు అర్థమైన దానికన్నా కొంచెం ఎక్కువ అర్థం కావచ్చు. మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా ఏదైనా సరే మీరు నన్ను అడగొచ్చు. ఓకేనా? బాయ్ పిల్లలు, జై హింద్.